సురగురుం, గురు శబ్దమునకు తండ్రి అని కూడా అర్థం. అందువల్ల దేవతలందరికీ తండ్రివి, మహానుభావులందరికీ గురుడివి. అటువంటి నీకు నమస్కారం. జగత్తుకి మూలకారకుడు వినువు, లేకపోతే ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది? ఈ చరాచర జగత్తంతా నీ సంకల్ప మాత్రంతో పుట్టింది. నువ్వు అంటే పుడతాయి, ఆ అంటే నశించిపోతాయి. అటువంటి నీకు నమస్కారం. మెడలో పాములు, భుజాలకి పాములు, చేతులకి కంకణాలుగా పాములు, కాళ్ళకి గజ్జలుగా పాములు, నడుముకి వడ్డాణంగా పాము, యజ్ఞోపవేతంగా పాము, అన్నీ సర్పాలే. సర్పాలను ఆభరణాలుగా పెట్టుకునే నీ గురించి నమస్కారం. ఆయన మృగధరుడు, ఓ చేతిలో జింకని ధరిస్తాడు. మృగము అంటే జింక. ఎప్పుడు చూశారుగా విశ్వమూర్తి చేతిలో కనపడుతుంది సారంగం, జింక, జింకని ధరిస్తాడు. పశువునాం పతిం, పశువులకి అధిపతి. మనందరం పశువులమే, ఎందుకంటే మనకి ఏం చెయ్యాలో తెలియదు కనుక. ఏం చెయ్యాలో తెలియదని ఎందుకు చెబుతున్నామంటే, బట్టలో పొరపాటున మట్టి చేరితే అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇవాళ కట్టాం, రేపు ఆ బట్టను ఏం చేస్తున్నాం? సబ్బు పెట్టి బండ మీద బాగా బాదేవారు పూర్వం. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చి అది కూడా లోపల ఉతుకుతోంది, తెలియదు కానీ. అది ఇంకా ఎక్కువ ఉతుకుడదు, తెలియదు కానీ. మనకి బట్టని బాగా బాదితే శుభ్రం అవుతుంది. ఈయన పశువునాంపతి ఎందుకయ్యాడంటే, పశువులు లాంటి మనల్ని దెప్పి ధర్మం చెప్పి, గురువు ఎలా అయితే అప్పుడప్పుడు మీలో ఉన్న అహంకారం పోవడానికి దారిలో పెట్టడానికి ఇది తప్పు అని తిడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మేము తిడుతున్నట్టే ఒక విధంగా, మీరు మంచివాళ్ళు కనుక ఇది మన కోసం చెప్పాడని వింటున్నారు, మాకు మాత్రమే బుద్ధి చెబుతావా అనకుండా. కాబట్టి పశువులుగా ఉన్నవారందరినీ ఆ పశుత్వాన్ని తొలగించి బట్ట ఉతికి చాకలి శుభ్రం పరిచి మనకిచ్చినట్టుగా ఇస్తున్నాడు కనుక ఆయన పశుపతి అయ్యాడు అని శంకరాచార్యులు వారు చెప్పారు. మనలో మైల బట్ట వంటి బుద్ధి ఉంది. ఈ బుద్ధిని తొలగించి పశుప్రాయులమై విహరిస్తున్న మనల్ని అదుపులో పెడుతున్నాడు కనుక పశుపతి అయ్యాడు. లేకపోతే ఆయన మనలాగా పశు అయిపోతాడట. మనం పశువులం, ఈ పశువులని పాలించేవాడు ఆయన, వీటికి అధిపతి ఆయన. ఇక మూడు కళ్ళు ఉన్నాయి. సూర్య శశాంకవన్నీ నయనం, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు మూడవ కన్ను. ఈ మూడు నేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటాడు నిరంతరం. ముకుంద ప్రియం, విష్ణువుకి ప్రీతిపాత్రుడు ఆయన. ఇంకా భక్తులు ఆయననే ఆశ్రయించుకుంటారు. భక్తులందరికీ చివరికి విశ్రాంతి అక్కడే, ఇంకెక్కడా విశ్రాంతి లేదు. నిజమైన రిటైరింగ్ రూమ్స్ ఆయనే. అసలు ఏసీ కదా అది, పేరుకి ఏసీ తప్ప అందులో ఏమి ఉండదు మన దగ్గర అయితే. కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఎంత హాయి, ఎంత ఆనందం, ఎంత సుఖం. అందుకని భక్తజనులకు ఆయన ఆశ్రయమవుతాడు. అటువంటి వాణ్ణి శివుణ్ణి శంకరుణ్ణి ధ్యానిస్తున్నాను. మంగళస్వరూపుణ్ణి, ఆనందాన్ని సుఖాన్నిచ్చేవాణ్ణి. శం కరోతీతి శంకర, శం అంటే సుఖం, ఆనందం, జ్ఞానముతో కూడిన ఆనందమే మళ్ళీ శం అని పిలువబడుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియక శం అంటే ఆనందము అంటే ఏదైనా ఆనందం అనుకుంటున్నారు. అన్నం తినడం వల్ల వచ్చే ఆనందాన్ని శం అనరు. జ్ఞానమును పొందడం వల్ల మానవుడికి కలిగే బ్రహ్మానందమును మాత్రమే శం అనాలి. అందుకని ఇది శం అని ఆఖరి ఉపనిషత్తులు చెప్పడానికి గల రహస్యం అది. ఈ ఉపనిషత్తు వినడం వల్ల నీకు జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానమే నీ రూపం. అందుకని జ్ఞానానందమయుడివి నువ్వు, అటువంటి వాడు మాత్రమే శంకరుడు. అటువంటి నీకు నమస్కరిస్తున్నానడగానే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలంటే ఏం చెప్పమంటావు? మొదలున్న రూపు పోయను తుదికిటు మిగిలితిని నేను తండ్రి. ఇది వరకు ఉన్న రూపం పోయింది, ఇప్పుడున్న రూపం చూసావు కదా, సాష్టాంగ పడిపోయాను. లేవడానికి లేదు, ఇంకోవైపుకి వెళ్ళడానికి లేదు. అగస్త్యుడికి కోపం వస్తే ప్రమాదం. మేరువుతో పోటీకి వెళ్ళి మేరువుని జయించలేసరి కదా, ఉన్న కీర్తి పోయింది, ధనం పోయింది, అన్నీ పోయాయి. రాజుగారి కీర్తి పోవడం అంటే ఆయన ఆకారం పోవడమే, ఆయనకున్న పరువు పోవడమే. నేను వింజపర్వతరాజుని ఇలా అయిపోయాను, వంజగర్వోదయుణ్ణి ఇప్పుడు ప్రస్తుతం ఇలా అయిపోయాను అనగానే అప్పుడు శివుడు ఇంతకీ నీకేం కావాలన్నాడు. ఈ ప్రపంచంలో ఒక్క మేరువుకి మాత్రమే పేరు రావడానికి గల కొన్ని కారణాలున్నాయి. నాకు ఇంకా గొప్ప పేరు రావాలి, భవిష్యత్తులో యాత్రకొచ్చే ప్రతి వ్యక్తి నన్ను దర్శించాలి. అందులో మహాకాళేశ్వరుడివి నీకు దగ్గరలో ఉన్నాను. నాకు కొండలు చాలా ఉన్నాయి. ఈ కొండల్లో ఈ ప్రాంతంలో మధ్యలో నర్మద ప్రవహిస్తోంది. ఒక కొండ మీద ప్రణవస్వరూపుడవై మరొక పక్కన జ్యోతిర్లింగ స్వరూపుడివై ఇక్కడ అవతరించు స్వయంభూలింగంగా. నిన్ను నేను పూజిస్తాను, నా కొండ మీద రెండు రూపాలతోనూ ఉంటావు గనక నిన్ను పూజించడానికి భక్తులు వచ్చినప్పుడల్లా వాళ్ళ పాదాలు నా నెత్తి మీద పడి నా పాపాలు పోతాయి, వారి పాపాలు నేను పుచ్చుకుని వారిని నేను అనుగ్రహిస్తాను, నన్ను వాళ్ళు అనుగ్రహిస్తారు. భక్తులు అడుగు పెడితే ఆయనకి ఆనందం అంట, ఆయన దగ్గరికి పెడితే మనకు ఆనందం, ఇది పరస్పర ఆనందం. ఆయన కోరిక గొప్పదండోయ్, భక్తులు అడుగు పెడితే నేను పవిత్రుడవుతాను, వాళ్ళు నా మీద అడుగు పెట్టి వాళ్ళు పవిత్రులు అవుతారు, వాళ్ళ పాపాలు నేను పోగొడతాను, నా పాపాలు వాళ్ళు పోగొట్టాలి. అందరూ ఏమంటారు, ఎప్పటి నుంచి ఆహా ఓంకార జ్యోతిర్లింగాన్ని చూసి వచ్చామంటారు. ఈ రకంగా రోజు వింధ్యపర్వతాన్ని తలుచుకోవాలి, వింధ్యపర్వతం దగ్గరికి జనం రావాలి, క్యూల్లో రావాలి, బస్సుల్లో రావాలి. ఇంకేముంది, 2014 అయితే సద్గురువు ప్రణవ పీఠాధిపతులు అయితే 175 తీసుకురావాలి, వాళ్ళందరూ నన్ను చూచి పవిత్రులు అవ్వాలి, వాళ్ళని నేను పవిత్రులు చెయ్యాలి. ఈ రకంగా నా చరిత్ర పురాణంలో ప్రసిద్ధికెక్కాలి. ఇక్కడ నువ్వు రెండు రకాలుగా లింగ రూపంలో వెలసి నన్ను ఆనంద పెట్టమనగానే తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. ఆ క్షణమే ఆయన ఓం అనే ప్రణవనాదం, అది ఓంకారం నాదం, ఓం అన్న ప్రణవమన్న ఒకటి, ఆ నాదంతో ఒక కొండ మీద ఓంకారేశ్వరుడయ్యాడు. రెండో వైపు ఈశ్వరుడు అమరేశ్వరుడయ్యాడు. మొదట్లో దానికి అమలేశ్వరుడు అని పేరు. మలము అంటే దోషం, మలం లేకపోతే అమలం నిర్మలం అని పిలువబడుతుంది. అమల ఈశ్వరుడు, ఏ దోషము లేని ఈశ్వరుడు. ఈశ్వరుడు దోషం ఉంటుందా అంటే ఈశ్వరుడులో దోషం కాదు, ఆ మనుషుల వల్ల ఒక్కోసారి ఈశ్వరుడికి కూడా అపకీర్తి రావచ్చట పాపాత్మల వల్ల. రావణాసురుడు లాంటి వల్ల అప్పుడప్పుడు శివుడికి కూడా ఒక ఇబ్బంది వచ్చేది, కానీ ఆయనలో ఏ దోషము లేకుండా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఓ ఈ వింధ్యమ, నా జ్యోతిర్లింగం ఒకప్పుడు ఆవిర్భవించినప్పుడు అందులో ఉన్న జ్యోతిష్లో కొంత భాగాన్ని, ఒక కళని సౌరాష్ట్రంలో సోమనాథలింగంలో పెట్టాను, రెండవ కళని శ్రీశైల మల్లికార్జున లింగంలో నిక్షిప్తం చేశాను, మూడవ కళని మహాకాళేశ్వర లింగంలో పెట్టాను, ఇప్పుడు నాలుగవ కళని అంటే మోక్షమిచ్చే కళని ఈ అమలేశ్వర లింగంలో పెడుతున్నాను. ఇది నిజమైన జ్యోతిర్లింగం, ఇక్కడికి వచ్చి ముట్టుకున్న వాడికి మోక్షం వచ్చి తీరుతుంది అని దానిలో కళని పెట్టాడు. అప్పుడు దేవతలు సురగురువు బృహస్పతితో కలిసి వచ్చి అభిషేకించారు నర్మదా జలాలతో. వింధ్యపర్వతాన్ని కూర్చోబెట్టి బృహస్పతి సంకల్పం చెప్పాడు. సహజంగా గుళ్ళో అభిషేకాలకు వెళ్ళినప్పుడు సంకల్పం చెబుతారు, లేదా అక్కడ కుదరకపోతే ఎలాంటి చోటైనా సంకల్పం చెప్పుకుని అభిషేకం చేయాలి. అందరూ గుళ్ళో కుదరదు కదా, అందుకే మనం రేపు రాత్రి ఇక్కడ చేసుకోవడానికి గల కారణం అది. ఇంత ప్రశాంతంగా అక్కడ చేసుకోలేం కనుక ఇక్కడ ఎక్కడ చేసినా ఆయనకి చేసినట్టే కనుక. అక్కడ ఆ రోజుల్లో కొత్తగా ప్రతిష్ఠించిన కాలం, పైగా జనం లేని రోజులు, అందుకని వింధ్యపర్వతాన్ని యజమానిగా కూర్చోబెట్టి ఆచమ్య అని ఆచమనం చేయించింది దేవగురువు బృహస్పతి. అంగిరగోత్రుడు వాళ్ళ నాన్నగారు అంగిరసుడు గనక అంగిరసుగోత్రం అంటారు దాన్ని. భక్తితో అభిషేకం చేశాడు వింధ్యపర్వతం. దేవతలు కూడా అభిషేకం చేశారు. తదనంతరం ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు, తక్కిన దేవతలు ఆకాశగంగ మందాకినిని తీసుకొచ్చారు. స్వర్గలోకం నుంచి మందాకిని జలం తెచ్చారు. ఇంకా ఆవు పాలతో అభిషేకం చేయడానికి వాళ్ళకు లోటు ఏంటండి, కామధేను ఉంది. కామధేనువుని తీసుకొచ్చి నిలబెట్టేశారు లింగం పైన, రెండు కాళ్ళు అటు రెండు కాళ్ళు ఇటు, మధ్యలో పొదుగు పెట్టింది. ఎవ్వరూ పెతకక్కర్లా, సుయ్యి సుయ్యి అని పల్లెటూళ్ళలో టపాలా పెట్టుకుని రెండు కాళ్ళ మధ్యలో వాడు తపాలా అంటారు. ఏమిటో మరి దాన్ని ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కర్మ తబలాలాగా అదో గిన్నె పెట్టుకుని అలా సుయ్యి సుయ్యి అని పెతుకుతారనమాట. ఆ పెతకడంలో ఆరితేరినవాడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడుగా మన బ్రహ్మగారు, ఆయనకి గోదానం నేను ఒకడిని బాకీ ఉన్నాను, చేద్దామంటే ఆకివీడైనా నేను కలిసి చేయాలని ఆగాము, ఆయన కనపట్టలేదు, నేను ఒక్కడైనా చేసుకోకపోతే మళ్ళీ మాఘమాసం వచ్చేస్తుంది. ఆయన మంచి గోశాల రక్షణ పీఠం తరపున ఆయన దగ్గరే పెట్టా. ఎన్ని చక్కగా చేస్తారా, పెదపూడి వెళ్ళినప్పుడు మా శిష్యుని చూడండి, బ్రహ్మగారు కశ్యప బ్రహ్మగారి దగ్గరికి వెళితే గోరక్షణ అంటే ఎంత బాగా చేయాలి. అది పాలిచ్చినా ఇవ్వకపోయినా ఒట్టిపోయిన గోవులు నమ్ముతారు పాపాత్ములు, కానీ అక్కడికి వెళితే మాత్రమే మనకు ఆవులు కనపడతాయి. ఈ మధ్యనే ఆవుల కోసం స్థలం కూడా కొన్నాడు ఆ చిరంజీవి. మంచి గడ్డి గిడ్డి వేసి పౌరోహిత్యంలో సంపాదించిన డబ్బు సగం దాని గడ్డికే వెళ్ళిపోతుంది అన్నమాట. అలా ఉండాలి, కొంతమంది అయినా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. గోరక్షణ వల్ల వచ్చే పుణ్యం ఈ సృష్టిలో ఇంక దేని వల్ల రాదు గుర్తుపెట్టుకోండి. మీకు దొరికినప్పుడల్లా గో సంరక్షణ చేయండి. అందరం ఎలాగో చేయలేము, చేసేవాడికి చేయూతలు ఇస్తే యథాశక్తిగా మనం విరాళాలు ఇస్తే వాళ్ళు ఇంకా పోషిస్తారు. గో సంరక్షణ చేసేవాడు, ఇప్పుడు నేను గోశాల చెయ్యాలంటే నాకు పెద్ద కష్టం, వాళ్ళకి ఇచ్చామనుకోండి, చేసేవాళ్ళకి ఎంత సంతోషిస్తారు, ఎంత బాగా చేస్తారు, ఇంకో 10 ఆవులను పెంచుతారు, లోక శ్రేయస్సు అవుతుంది.
గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరంత శ్యాంతు గంగా వై కిం పవిత్రమతఃపరం అని కాశీఖండంలో స్కాంద పురాణంలో స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలతోటి. దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు కదా వింధ్యపర్వతం లేచిపోయింది రక్షించమని. అప్పుడు ఆయన చెప్పింది వీళ్ళందరికీ రక్షణ ఇవ్వకుండా ముందు ఏమన్నాడు తెలుసా, ఆవు చాలా గొప్పది, ఆవుని పూజిస్తే నా పక్కన కూర్చోవచ్చు ఎవరన్నా, ఆవుని పూజించిన వాళ్ళకే బ్రహ్మలోకంలో నివాసం అన్నాడు ఆయన. ఆవు పేడ యమునా నది, గోవు మూత్రం నర్మదా నది, ఆవు పాలు గంగా నది. అందుకే ఆవులో మూడు నదులు ఉన్నాయి, దాని పేడ యమున, దాని మూత్రం నర్మదా, దాని పాలు గంగా. కిం పవిత్రమతఃపరం, అందుకే ఆవు కంటే గొప్ప పవిత్రమైన వస్తువు ఎక్కడుంది, అన్ని జంతువుల్లోకి మహాపవిత్రమైన జంతువు ఏదైనా ఉన్నది అంటే అది గోవు మాత్రమే, గోవుని మించింది లేదు. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాస్తిష్ఠంతి హవిరేకత్ర తిష్ఠతి అని అక్కడే బ్రహ్మగారు చెప్పాడు. పూర్వం ఒక్క బ్రాహ్మణులు మాత్రమే ఉండేవారు, అప్పుడు లోకంలో యజ్ఞాలు ఇలా సాగల, దాంతో బ్రహ్మగారు ఈ బ్రాహ్మణులు రెండుగా చీల్చేశాడు. ఒక భాగం గోవులు, ఒక భాగం విప్రులు అయ్యాయి. ఒకచోట ఏకత్ర మంత్రాహ తిష్టంతి, బ్రాహ్మణులలో మంత్రాలు పెట్టాడు. హవిరేకత్ర తిష్టతి, రెండో చోట హవిస్సు పెట్టాడు, నెయ్యి పెట్టాడు. ఒరే బ్రాహ్మణ నువ్వు మంత్రం చదువు, ఓయి గోవు నువ్వు ఆ మంత్రంతో పాటుగా యజ్ఞంలో వేయడానికి నెయ్యి ఇయ్యి అన్నాడు. ఇక్కడ హవిస్సు, ఇక్కడ మంత్రం, ఈ రెండు కలిస్తే సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి. అందుకని గోబ్రాహ్మణేభ్య శుభం వస్తు నిత్యమన్నారు తప్ప ఎవరి మీద పక్షపాతం కాదు వారికేమి. దాంతోపాటు వెంటనే అన్నమాట వచ్చిపోకూడదు, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు, లోకాలన్నీ సుఖంగా ఉండాలి. ఒకడు బాగుండి రెండోవాడు బాగుండకపోతే ఎలాగా. ఒక ఆయన అడిగాడు, ఏ గోబ్రాహ్మణేభ్య ఎందుకు, వరాహేభ్య అనొచ్చుగా పందిని అన్నాడు. పంది మంచిదే, దాన్ని వద్దనల్లా, అది అక్కడ లోకా సమస్తాహలోకి అవి వస్తాయి. కానీ పందినెత్తుతో మీరు రోజు భోజనం చేయగలరా, ఇవాళ చక్కెర పొంగలి బాగా కొబ్బరి దట్టించి చేశారనుకోండి అందులో పందినెయ్యితో చేయమనండి, చస్తారు ఒక దెబ్బకి. నందినెయ్యితో చేయమన్నారు తప్ప పందినెయ్యితో చేయలేరు, అసహ్యం అది, తినే యోగం ఉన్నవాడు తింటాడు అది. కాబట్టి విపరీతమైన ప్రతిభాషలు చేయకూడదు, వితండవాదం చేయకూడదు, పాషండవాదం అసలు చేయకూడదు. కాబట్టి ఏ రకంగా చూసినా గోవు చాలా గొప్పది. ఆ గోవులన్నిటికీ మూలం సురభి, స్వర్గలోకంలో ఉన్నది. ఆ సురభి శివుడి నెత్తి మీద కాలు పెడితే కూడా శివుడికి ఇష్టం. ఒకవేళ ఆవు వచ్చి తన కాలిగిట్టతో శివలింగాన్ని తొక్కితే శివుడు ఆనందపడతాడట, అబ్బా ఎంత గొప్ప అభిషేకం అంటాడు. మహానంది ఎలా పుట్టిందే కదా, అక్కడ ఆవు తొక్కేస్తే ఆ నందీశ్వరుడి తల పగిలింది, ఇప్పటికి కూడా పగిలినట్టే ఉంటుంది మహానందిలో శివలింగం. అందుకే తప్పక వెళ్ళి మహానందీశ్వరుడిని చూసి తీరాలి. ఒకప్పుడు ఒక గోవు అక్కడ తొక్కితే ఆ పుట్టలో ఉన్న లింగం బయటపడింది, అందుకే దాన్ని మహానంది అన్నారు. కొన్ని కొన్ని క్షేత్రాలు చాలా గొప్ప అన్నమాట, వాటి గురించి పట్టించుకోం. కానీ వీలున్నప్పుడల్లా ఈ క్షేత్ర మహిమలు తెలుసుకుని అక్కడ ఏమి చెయ్యాలో చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. అక్కడ శివలింగం మీద నిలబడింది సురభి, పాలు పోసింది, ఆ అఖండ ధారతో అద్భుతమైన అభిషేకం జరిగింది. దేవతల చేత పూజింపబడింది కాబట్టి అమలేశ్వరుడు అమరేశ్వరుడు కూడా అయ్యాడు. అక్కడికి వెళ్ళి పూజించిన వాడికి మరణం ఉండదు కాబట్టి మరణము లేకపోవటం అమరత్వం అంటే, అమరత్వం ఇచ్చే ఈశ్వరుడు గనక అమరేశ్వరుడయ్యాడు. మలము అంటే మనలో దోషం, ఆ లాకి మాకి రాకి లాకి తేడా లేదు. సంస్కృతంలో రలయోహో అభేద అంటే రాకి లాకి తేడాల. అందుకే చంద్ర రేఖ చంద్ర లేఖ కొన్ని ఉన్నాయి, వా బా ఈ రెండింటికి అర్థం ఒకటి, వభయోరభేద రలయోరభేద అని. అందుకే వంగదేశము బంగదేశము, వంగబంధు బంగబంధు సమానమే, రవీంద్ర రవీంద్ర. అలాగే చంద్ర రేఖ చంద్ర లేఖ, ఈ రెండు సమానార్థకాలు గుర్తుపెట్టుకోండి. అందువల్ల అది అమరేశ్వరుడు అమలేశ్వరుడు కూడా. ఇక మీద గుర్తుపెట్టుకోండి, ఇంతకాలం కేవలం ఒకవైపు ఉన్న ఓంకారేశ్వరుడు చూస్తున్నారు కానీ యువతలకు చూడటంలా, అసలు జ్యోతిర్లింగం ఇదే, నేను చెప్పడం కాదు ఇందులో చెప్పారు. ఈ రెండు చూస్తేనే సంపూర్ణ యాత్ర. ప్రణవము నుంచి ఆవిర్భవించాడు గనక ఆవిర్భావానికి మూలమైన ప్రణవేశ్వరుని చూడాలి, ఓంకారేశ్వరుణ్ణి. అసలు జ్యోతిర్లింగం ఇది గనక దీన్ని చూడాలి. అక్కడ నీళ్లు పొయ్యాలి, ఇక్కడ నీళ్లు పొయ్యాలి, భక్తితో పొయ్యాలి, తెలుసుకుని పొయ్యాలి, పోస్తే అమరత్వం ఇస్తాడు ఆయన. ఇది నాలుగవ జ్యోతిర్లింగ కథ. ఇక ఐదవది, ప్రజ్వల్యాం వైద్యనాథంచ. ఈ కథ చాలా ఆశ్చర్యకరమైన కథ. ఈ కథ
ఇటు గోకర్ణానికి ఇటు వైద్యనాథానికి ఒకే కథ ఉన్నది. కారణం ఏమిటంటే కల్పభేదాత్, కల్పభేదములలో ఒకసారి శివుని ఆత్మలింగం గోకర్ణానికి వెళ్ళింది, ఒక కల్పంలో వైద్యనాథుడిగా మారింది. కాబట్టి రెండూ నిజమే. కాబట్టి ఇక మీద ఏమంటే అక్కడ ఇదే కథ చెబుతున్నారు, ఇక్కడ ఇదే కథ చెబుతున్నారు. ఏమిటంటే ఇప్పుడున్న లింగాల్లో గోకర్ణంలో ఉన్న లింగం 27వ కల్పంలో వచ్చింది. ఇప్పుడున్న ప్రజ్వల్యం వైద్యనాథంచే అని మనం చెప్పుకునే వైద్యనాథేశ్వర లింగం 28వ కల్పంలో వచ్చింది. ఇప్పుడు మనం 28వ కల్పంలో ఉన్నాం. పాత కల్పములలో ఉన్న కొండలు, గుట్టలు, గుళ్ళు కూడా ఇంకా భూలోకంలో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా శివుడి ఆత్మలింగం ఒక్కొక్క చోట వెలుస్తుంది. ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు. వ్యాసుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరున్నా వ్యాసుడు పదవది తెలుసు కదా మీకు ఆ విషయం. ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు, భవిష్యత్తులో అగస్త్య మహర్షి వ్యాసుడవుతాడు, ఆ తర్వాత అశ్వత్థామ వ్యాసుడవుతాడు. అప్పుడు వ్యాసుడిగా ఆ అశ్వత్థామని మనం పిలుస్తాం. ఇంత పూర్వం వ్యాసుళ్ళు అలాగే వెళ్ళారు. మొదటి వ్యాసుడు విష్ణువే డైరెక్ట్గా వచ్చాడు. కాబట్టి ఇప్పుడున్న వ్యాసుడు 28వ వ్యాసుడు, 28th ఈ పీఠంలో, వ్యాసపీఠంలో, ఈ కల్పములో, ఈ శ్వేతవరాహ కల్పంలో ఇప్పుడున్న వ్యాసుడు సత్యవతీ పుత్రుడు, సాత్యవతేయుడు, పరాశర పుత్రుడు గనక పారాశర్యుడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడ అని నన్నయ్య గారు ఈయన గురించి అందుకని రాశాడు. ఆయన ఉన్నాడనమాట. ఏమో భవిష్యత్తులు నేను కూడా వ్యాసుని అవ్వచ్చు. ఇన్ని పురాణాలు చెబితే వింటే మీకు రావచ్చు. ఎప్పుడు ఏ యోగం వస్తుందో చెప్పగలంగమండి. మనం భగవంతుడు అనుగ్రహం ఉంటే క్షణంలో ఈ కల్పాల్లో మారుస్తాడు. వ్యాసుడి పదవే ఒకటి, బ్రహ్మ పదవి కూడా వస్తుంది. ఆంజనేయుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాడు భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. ఇప్పుడు బ్రహ్మగారికి 51వ పుట్టినరోజు జరుగుతోంది. ఈ బ్రహ్మగారు ఇంకా 49 ఏళ్ళు బతుకుతాడు. ఆ 49 ఏళ్ళు కూడా పూర్తయ్యాక హనుమంతుడు 9వ బ్రహ్మ అవుతాడు. ఇప్పుడు 8వ బ్రహ్మ. కాకపోతే బ్రహ్మగారికి ఇంకో కేవలం 49 ఏళ్ళే. 49 ఏళ్ళు అంటే ఎంత చెప్పమంటారా మీకు? 432,000 సంవత్సరాలు కలియుగం. కలియుగానికి 432,000. ఇప్పుడు మనం 2015వ సంవత్సరంలో ఉన్నాం. ఇంత చేసి ఇంకా చాలా కాలం నడవాలి. ఈ కలియుగాన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగాన్ని అంటే 432,000ని 3తో గుణిస్తే అంటే ఎంత? 1,96,000 సంవత్సరాలు అయితే త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరాలు అవుతుంది. అది కృతయుగం. మొత్తం 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు. టోటల్ 9 అవుతుంది. చూడండి, కలియుగం 432,000కి పక్కన 0 చేరితే మొత్తం 4 యుగాలు కలిపినట్టు అవుతుంది. ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. అంటే 1,000×43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి పగలు గడుస్తుంది. ఇక ఆయన నిద్రపోవడానికి రాత్రికి మళ్ళీ 1000. అంటే బ్రహ్మగారు నిద్ర అయితే ఇంక అంతే సంగతి. కొంతమంది నిద్ర అయితే వాళ్ళని లేపడం మన వల్ల ఎలాగాదో, బ్రహ్మగారిది కూడా అంత పెద్ద నిద్ర. ఇప్పుడు బ్రహ్మగారి పరిస్థితి ఏమిటో తెలిసిన? నమ పార్వతీపతయే, అది ఆయన పరిస్థితి. బ్రహ్మగారికి ఒక రోజు గడవాలి అంటే 2,000×43,20,000 సంవత్సరాలు అయితే ఒక పగలు, రాత్రి గడిస్తే ఒక రోజు. అటువంటివి 365 అయితే ఆయనకు ఒక ఏడాది. అంటే 365×2,000×43,20,000 సంవత్సరాలు ఒక ఏడాది గడుస్తోంది. అవి 100 ఏళ్ళు ఆయనకు ఆయుర్దాయం. అనగా 100×365×2,000×43,20,000 ఒకసారి క్యాలిక్యులేటర్లు ఎవరిదైనా, క్యాలిక్యులేటర్లు ఈ అంకెలు సరిపోవాలండి, అప్పుడు ఒకసారి తెలుస్తుంది మీకు. అందులో ఇంకా 49 ఏళ్ళు గడవాలి. ఇప్పటికీ 51 గడిచేట అప్పుడు ఇప్పుడున్న ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ అవుతాడు. వారి వారి సుకృతాలను బట్టి మహానుభావులకి ఈ పదవులన్నీ వస్తాయి. కాబట్టి ఈ కథ అక్కడిదే, ఆ కథ ఇక్కడిదే, ఇంకో మార్పు ఎందుకు, లేకపోతే ఒకే కథ 2 చోట్ల ఎందుకు వచ్చింది అంటే కల్పములలో ఇదే కథ మరొక క్షేత్రానికి మారుతుంది. అంతకంటే లేదు, క్షేత్రాలు మారతాయి. ఇప్పుడు వైద్యనాథేశ్వరుడు అంటే మళ్ళీ ఎక్కడవాడు అది కూడా తెలుసుకుందాం. కథ గోకర్ణానికి వైద్యనాథేశ్వరుడికి ఒకే రకంగా ఉండడానికి గల కారణం ఏమిటో చెప్పుకున్నాం. వైద్యనాథుడు 2 చోట్ల ఉన్నాడు. పార్లే వైద్యనాథుడు, ఆ పార్లే శబ్దం ప్రజ్వల్యం అనే శబ్దం నుంచి, ప్రజ్వలత్వం అనే శబ్దం నుంచి పుట్టింది. ఇది కాకుండా మనకి మధ్యప్రదేశ్ ఈ బీహార్ విడిపోయింది కదా, జార్ఖండ్లో కూడా కాశీ నుంచి వెళ్ళొచ్చు. ఇంచుమించుగా కాశీ నుంచి 5 గంటలంతో ప్రయాణం, అక్కడ కూడా వైద్యనాథం ఉంది. ఈ రెండూ చూస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఏమైనా మొత్తం మీద వైద్యనాథం ఇటు పార్లే వెళ్ళాలి, అటు జార్ఖండ్ కూడా వెళ్ళవలసిందే. ఇప్పుడు ఆ కథ ఆవిర్భావ ఘట్టంలోకి వెళ్ళిపోదాం. సూత మహర్షి సౌనకాది మహర్షులకి చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను, మీరు భవిష్యత్తులో ఇంకో కొంతమందికి చెబుతారు. పూర్వం రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో మెప్పించి మంచి వరాలు పొందాడు, విజృంభించి తిరిగాడు. వాళ్ళమ్మ, ఎప్పటికైనా నా కుమారుడికి విష్ణుద్వేషం వస్తుందేమో, విష్ణుద్వేషం పెట్టుకున్నవాడు నాశనం అయిపోతాడు, కాబట్టి కొడుక్కి సాధ్యమైనంత వరకు విష్ణుద్వేషం లేకుండా చూడాలి అనుకుని రోజు లంకలో సముద్ర తీరానికి వచ్చి, దక్షిణ సముద్రం అది మీకు తెలుసు హిందూ మహాసముద్రం అంటాం, మొత్తం మీద ఆ లంకలో ఇప్పుడు శాంకరీదేవి అని ఉన్నది కదా మనం చూసిన ప్రదేశం, ఆ శాంకరీ క్షేత్రం దగ్గర ఉన్న కొండంతా త్రికూట పర్వతం అని పిలువబడుతుంది. త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శక. అరిష్టము, త్రికూటము ఇలాంటి చాలా పర్వతాలు ఉన్నాయి. ఆంజనేయుడు మొట్టమొదటి దిగిందేమో అరిష్టం అనే పర్వతం. ఈ శాంకరి ఉన్నది ట్రింకోమలి అని అంటాం, అదే త్రికూట పర్వతం అంటే. ఇలా పర్వతాలు చాలా ఉన్నాయి అక్కడ. అక్కడ ఎంత ఎత్తుండి అసలు కొండ, ఇప్పటికి కూడా రావణాసురుడు విగ్రహం పెట్టారు అక్కడ. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, రావణాసురుడి విగ్రహం వీణ ఉంటుంది కింద, ఆ రావణాసురుడి విభూతి చూచి ఆయనకు కూడా రూపాయలు వేస్తున్నారు చాలామంది. రావణాసురుడు కూడా ముష్టాన్ని చేసి పారేశారు, కనిపిస్తే విగ్రహం రూపాయలు విసిరేయటమే. వాడు ఏం పాపం చేశాడు, వాడికి రూపం, వాడి రూపానికి దగ్గర రూపాయి. శ్రీలంక కరెన్సీ మన కరెన్సీ, దాని చుట్టూ చిల్లర అన్నమాట. నా అప్పుడు అనిపించింది, ఆహా రావణ చచ్చి చిల్లర మనిషి అయ్యావు కదా అనుకున్నాను. చూడండి మీరు సార్, నా దగ్గర ఐప్యాడ్లో ఫోటోలు తీసి ఉంచాను. ఆ రావణాసురుడికి ఎదురుగుండా శివలింగం అద్భుతంగా ఉంటుంది. శివలింగంలో మరి ఎలా వస్తుందో లోపల రూపం కూడా నిక్షిప్తం చేసిన శివలింగం అనమాట, అది స్ఫటికలింగం. అది చాలా గొప్పది, అద్భుత లింగం. ఆ లింగం ఉన్న స్థానంలో రోజు రావణాసురుడి తల్లి కైకసి ఇసుకతో ఒక లింగం చేసి పూజించేది. ఆవిడ శివలింగాన్ని పూజించినంతకాలం రావణాసురుడికి నష్టం రాదు, అది ఆవిడకి శివుడిచ్చిన వరం. కొడుకు కోసం ఆవిడ రోజు పొద్దుటే లేచి తెల్లవారుజామున లేచి భస్మాభిషేకానికి ఏదో మనం నెలకొక్కరోజు ఏడాదికోసారి వచ్చినప్పుడు అర్ధరాత్రి లేవాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. కానీ ఆవిడ రోజు 3 గంటలకి లేచి 4 గంటలకల్లా అక్కడికి వచ్చి స్నానం చేసి సముద్ర స్నానం, సైకతలింగం, సికతము అంటే ఇసుక, ఇసుకతో చెయ్యబడింది కనుక సికతముతో చెయ్యబడింది కనుక సైకతము అన్నారు. చక్కగా లింగం తయారు చేసి నామం పెట్టి భక్తితో పంచామృతాలతో సముద్ర జలంతో పూజించేది. ఆవిడ కంఠం చాలా బాగుండేదట, రూపం భయంకరంగా ఉండేది కానీ కంఠం మాధుర్యం. కొంతమంది రూపం చూస్తే పలా భయంకరంగా ఉంటారు, నల్లగా ఏతాకుల జుట్టుతో ఇంత పొట్టతో ఉండేది ఆవిడ, కానీ కంఠం విప్పితే బాగుండేదట. మరి ఏమిటో భగవంతుడు ఇచ్చిన వరం అంటే, రాక్షసుల్లో కూడా మధుర కంఠాలు ఉన్నవాళ్ళు ఉంటారు, దేవతల్లో కూడా భయంకర కంఠాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కటి చాలా అందంగా ఉంటారండి, తెల్లగా గొంతిప్పితే ఆడవాళ్ళు మాట్లాడారో మగవాళ్ళు మాట్లాడారో తెలియదు. లేనిపోరు గొడవ, ఓ ఇంటికి వెళ్ళి తలుపు తిట్టాను ఒకప్పుడు నేను అనమాట, ఎవరది భర్తన్న అనగానే ఇంట్లో యజమాని వస్తున్నాడు అనుకున్నాను, చూస్తే వాళ్ళ అమ్మాయి, సంతోషం తల్లి అన్న. నీకు ఎక్కువ మాట్లాడిస్తే ప్రమాదంగా ఉంది కొంచెం, అందుకని చెప్పాక ఇవన్నీ భగవన్ లీల. అంతా శివమాయ, శివమాయ ఎన్నోసార్లు చెప్పాడు ఇందులో. శైవమాయా విమోహిత, ఈ లోకమంతా అంతే. మంచి మధురమైన కంఠంతో శివుడి గురించి గానం చేస్తూ పూజించేది. రావణాసురుడు విజృంభించాడు, సమస్త లోకాల్ని చితక్కొట్టి పారేస్తున్నాడు. దాంతో దేవతలంతా కంగారు పడిపోయి ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మ దగ్గరికి బయలుదేరాడు. ఇంతలో నారదుడు ఎదురయ్యాడు. నారద మహర్షి, బ్రహ్మ దగ్గరికి వెడుతున్నామండి, బ్రహ్మగారి మనవడి దెబ్బ తట్టుకోలేక, బ్రహ్మ కొడుకు, బ్రహ్మకి డైరెక్ట్ కొడుకు పులస్త్యుడు, పులస్త్యుడు కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు రావణాసురుడు, కాబట్టి బ్రహ్మగారికి మునిమనవడు, పులస్త్యుడికి మనవడు విశ్రవసుని కొడుకుడు, విశ్రవసుడి పెద్ద భార్య కొడుకు కుబేరుడు కనుక కుబేరుడికి తమ్ముడు, పైగా తండ్రి ఒకడే తల్లులు వేరు. గాని ఈ కుబేర సోదరుడు పెట్టే పేడ అంతా ఎంత కాదు, రక్షించమని బ్రహ్మ దగ్గరికి వెళుతున్నామంటే, ఇప్పుడు మీరు బ్రహ్మ దగ్గరికి కాదు వెళ్ళడం, మీరు రావణుని పడగొట్టడానికి మంచి ఆలోచన చేయాలన్నాడు నారదుడు. అదేదో నువ్వే చెప్పమన్నారు వాళ్ళు. రావణుని తల్లి పరమ శివభక్తి కలిగినది, ఆవిడ శివుణ్ణి సైకతలింగ రూపంలో పూజించినంతకాలం వాడిని ఎవ్వరూ ఏం చేయలేరు. వాడిని నాశనం చేయాలంటే ఒకటే మార్గం, పూజ జరుగుతూ ఉండగా శివలింగాన్ని నాశనం చేసేయండి. దెబ్బతో ఇక అక్కడి నుంచి వాడికి పతన అవస్థ మొదలవుతుంది, క్రమంగా వాడు చస్తాడు. అనగానే మా బలే కిటుకు చెప్పావయ్యా, కానీ లింగం ఎలా పాడు చేయడం అన్నాడు. ఓ ఇంద్ర, బాగు చేయడం కానీ కష్టం, కానీ పాడు చేయడం కష్టం ఉంది. అందులో నీకు పాడు చేయడం బాగా అలవాటే కదా, అందులో ఇసుక లింగం టెక్నిక్ ఉపయోగించన్నాడు ఆయన. వీడికి వెంటనే వెలిగింది. వాయుదేవుణ్ణి పిలుచుకుని సముద్ర జలాల్లో దాక్కున్నాడు. పొద్దుటే ఆవిడ వచ్చింది, శివలింగాన్ని తయారు చేసింది ఇసుకతో. పూజ మొదలెట్టిందో లేదో, ఇంకా పూర్తిగా ధ్యానావాహనాదులు కూడా అవలా. ఈలోపు ఈ సముద్రంలో ఉన్న జలాన్ని వాయుదేవుడితో ప్రేరేపించి పెద్ద కెరటం, ఎంత అగాధంగా ఉంటుందండి అక్కడ సముద్ర కొండ దగ్గర, అక్కడి నుంచి ఇంచుమించుగా కిలోమీటర్ పైన పొడుగుంది ఆ కొండ, అక్కడికి ఒక పెద్ద కెరటం విసిరి ఈ సైకతలింగం కొట్టుకుపోయేలా చేశాడు ఆయన. నిశ్చేష్టాలైపోయింది, ఏడ్చింది కైకసి. ఇంకా నా కొడుకులకి అరిష్టం మొదలైందని భయపడిపోయి ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటే, అమ్మ ఏడుస్తోందిట, అన్నం తినడం లేదట అని తెలుసుకున్నాడు. మాతృభక్తి ఎక్కువ ఉండేది వాడికి. అసలు రాక్షసులకున్న మాతృభక్తి ఇంకెవరికి ఉండదు, తండ్రి మీద ఉండదు మళ్ళీ వాళ్ళకి, అదేంటో అమ్మ దగ్గర భక్తి ఉంటుంది. కొన్ని విషయాల్లో ఈ మానవుల కంటే మాతృభక్తి రాక్షసుల దగ్గర ఎక్కువ. వాళ్ళు పరుగు పరుగును వచ్చాడు రావణాసురుడు, అమ్మ ఏమిటమ్మా ఏడుస్తున్నావు, నీకేం కావాలో చెప్పు నేను చేస్తానంటే, నేను అమ్మని కాదు నైనా నేను చచ్చిపోయాను అంది. అంత మాట అనకమ్మా అన్నాడు ఆయన. చచ్చకమ్మా చచ్చకే అన్నట్ట. అనగానే ఆవిడ అలా కాదు నాయనా, ఏం చెప్పంటావు, శివలింగం చేశాను, ఆ శివలింగం కొట్టుకుపోయిందని చెప్పగానే, ఇదంతా దేవతల కుట్ర, దేవతల్ని ఇప్పుడే పట్టుకొచ్చి నీ కాళ్ళ మీద బారేసి నరికి బారేస్తానంటే అదే వద్దన్నది పెచ్చబుద్ధి. అనగానే అయితే దేవతలని ప్రేరేపిస్తున్న విష్ణువుని నాశనం చేయను అన్నాడు. కొంప ముంచేశావరా, విష్ణుద్వేషం నీ మనస్సులో రాకూడదనుకున్నాను, రానే వచ్చింది. విష్ణువుతో యుద్ధం చేసి మన వాళ్ళు చచ్చిపోయారు, నా తండ్రి మాల్యవంతుడు కేవలం విష్ణువుతో యుద్ధం చేసి నాశనం అయిపోయాడు. ఒకప్పుడు ఈ లంకానగరం అంతా మంది, ఆ తర్వాత కుబేరుడు దీన్ని మళ్ళీ నిర్మించాడు. మాల్యవంతుడు మా నాన్న, ఆ మాల్యవంతుడు దీన్ని చాలా అభివృద్ధి చేశాడు. అప్పట్లో విష్ణువుతో అనవసరంగా యుద్ధం చేశారు మన వాళ్ళు, అందరూ చచ్చారు, ఒక్క మా నాన్నే బతుకు జీవుడాని పాతాళానికి పారిపోయాడు. కాబట్టి విష్ణువుతో తగాద వద్దు బాబోయ్, నువ్వు తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటే నాశనం కాని లింగాన్ని ఇక్కడికి తీసుకురావాలి. అనగానే నాశనం కాని లింగం అంటే శివుడు ఆత్మలింగమే కదా అన్నాడు. అవునాయన, నా మనస్సు అదే, శివుణ్ణి నీ తపస్సుతో మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించావంటే నేను రోజు పూజిస్తాను, నేను పూజిస్తే ఇక నీకు తిరుగుండదు, ఆత్మలింగం ఇక్కడున్నంతకాలం నిన్ను ఈ సృష్టిలో ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు, మాతృణం తీర్చుకోవడానికి నువ్వు వెళ్ళు పో, ఇదే మాతృణం తీర్చుకునే మార్గం అనగానే తల్లికి నమస్కరించి వీడు హుటాహుటిన మంచి విభూతి రేఖలు పెట్టుకుని సన్యాసి లేక బ్రహ్మచారి లేక వేషం వేశాడు. బ్రహ్మచారి లాగా అండంలో రహస్యవాడు, బ్రహ్మచారి ఎప్పుడు అవలేడు, తాత్కాలికంగా తపస్సు కోసం వేషం వేసుకుని బయలుదేరాడు. బయలుదేరి పశ్చిమ సముద్ర తీరానికి చేరాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో తపస్సు మొదలుపెట్టాడు వాడు, మహాగాఢమైన భక్తితోటి. ఒక యజ్ఞగుండం పెట్టుకుని ఆ యజ్ఞగుండం దగ్గర తపస్సు మొదలుపెట్టాడు. ఈలోపు నారదుడు ఒరివిడి దుంపతగా, వీడు ఈ తపస్సు పూర్తి చేశాడంటే శివుడు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమయ్యాడంటే ఆత్మలింగం ఇచ్చేస్తాడు, ఇచ్చాడంటే కొంప ములిగిపోతున్నారు కొని వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయి విష్ణుమూర్తి దగ్గరికి, స్వామి శ్రీమన్నారాయణ, ఈ దుర్మార్గుడు శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు, తపస్సు చేస్తే శివుడు భక్తవత్సలుడు, ఆత్మలింగం ఇచ్చేస్తే కొంపలు ములిగిపోతాయి అన్నట్ట. నీకెందుకు నేను చూసుకుంటాను నారదా, నువ్వు వెళ్ళిరా అన్నాడు. చెప్పవలసినతో చెప్పాడుగా, చెప్పవలసిన విష్ణువుకి చెబితే చాలు. ఈలోపు ఈయన పార్వతి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా పార్వతీమాత, నీ కొంప ములిగిపోతుంది, నీ కాపురం కూలిపోతుంది అన్నాడు. ఏ నారదాన్ని నీ పిచ్చి కబుర్లు చెబుతావు, నా కాపురం కూలిపోవడం అంటే కూలిపోవడానికి అసలు నా కాపురానికి మా ఆయన ఇప్పటివరకు ఇల్లు కడితే కదా అంది ఆవిడ. ఇల్లు గిల్లుగా తెల్లో శివుడి ఆత్మలింగం కోసం తపస్సు చేస్తున్నాడు నీచుడు కైకసీపుత్రుడు. శివుడు వెళ్ళాడంటే వాడు ఆత్మలింగం ఇమ్మంటాడు, అడిగితే మీ ఆయన వెనక ముందు తోడుకొని ఇచ్చేస్తాడు. ఆత్మలింగం ఇచ్చాక ఇంక శివుడు ఆ ఆత్మలింగం ఉన్న చోటే ఉండాలి, రావణాసురుడి దగ్గర ఇక కైలాసానికి రాడు. అది కూడా ఒంటరిగా వెళ్ళాడంటే ఇక జీవితంలో నువ్వు ఆయనకి జంటగా ఉండలేవు, తర్వాత నీ ఇష్టం అన్నట్టు. ఈవిడికి భయం పట్టుకుంది ఇప్పుడు అమ్మవారికి. వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కోరిక కోరుతున్నాను, ఈ రోజు నుంచి రావణాసురుడు బతికున్నంతకాలం వాడు ఎప్పుడు వరం అడిగినా నేను కూడా మీతో వస్తానంది. అంటే భార్య పక్కనుంటే తొందరపడి వరం ఇవ్వడని. ఎందుకు వచ్చింది, రావణాసురుడు రాక్షసుడు, వాడి దగ్గరికి వెళ్ళాక నేనేదో వరం ఇస్తాను, వాడు ఏదో అడుగుతాడు, నువ్వు పక్కనున్నావనుకో నీకేం ఇబ్బంది వస్తుందో అన్నాడు ఆయన. ఏమైనా సరే మా ఆయన వదిలి ఉండను, ఇక మీద నేను మీ కూడా ఉంటానండి. కొంతమంది దంపతులు భలే అతుక్కుని తిరుగుతారండి బాబోయ్, భలే ముచ్చటగా ఉంటుంది ఆ కబుర్లో విని. ప్రాణం పోయేదాకా అలా ఉండాలి అసలు శాస్త్ర ప్రకారంగా. ఇప్పుడు పార్వతి అలాగే ఉంటానండి, మీతో వస్తానండి అని. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఈ లోపు అక్కడ రావణాసురుడు ఓ బ్రహ్మాండమైన తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి తట్టుకోలేక ఈశ్వరుడు పార్వతికి ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమయ్యాడు. శిరాంసి మనోరథం దదౌ తస్మాదతులం బలముత్తమం ప్రసాదం తస్య సంప్రాప్య రావణస్స చ రాక్షస. ఈశ్వరుడి దగ్గర తలలు వంచి నమస్కరించి మహాబలశాలి ఆయనకి నమస్కరించడం వల్ల మరింత బలం పొంది భక్తితో, మహాత్మా నీకు నమస్కారం, కోరిన కోరికలు తీర్చడంలో నిన్ను మించిన వాడు ఈ సృష్టిలో ఒక్కడు కూడా లేడు, నేను ఒక కోరిక కోరుతాను ఆ కోరిక తీర్చన్నాడు. ప్రసన్నోభవ దేవేశ లంకాంచత్వాం నయామ్యహం. నువ్వు నాకు ప్రసన్నుడివై ప్రత్యక్షమయ్యావు, కోరిన కోరిక తీరుస్తావంటే తథాస్తు కోరుకో అన్నాడు ఆయన. వీడు లోపలేమని, నా లంకకి నువ్వు వచ్చేసి నిలబడాలి అని కోరదాం అనుకున్నాడు. నోట్లో ఉందిట మాట, ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు నాకు ప్రసన్నుడివైతే నా లంకా నగరానికి ఆత్మస్వరూపుడవి, ఆత్మలింగ రూపంతో వచ్చి అక్కడ ప్రతిష్ఠింపబడు, నువ్వు ఒక్కడివే. మళ్ళీ పక్కన పెళ్ళం ఉంటే ఎలాగా, ఇప్పుడు భార్యా సమేతంగా యాత్రలకు వచ్చిన శిష్యులతో యాత్ర పడుతున్నాం, పెళ్ళం సేవ చేయలే చేస్తారు తప్ప ఇక గురువుగారు లేరు బరువుగారు లేరు. ఎంతసేపు భార్య కాళ్ళు నొక్కడం, ఆవిడకి బజారుకి తీసుకెళ్ళి సన్మానాలు చేయటం, వస్తువులు కొనడంతో ఈ గురుసేవ యజ్ఞాలు పారాయణలు అన్నీ వెంట కలిసిపోతున్నాయి. అంచేత నీవు భార్యతో వచ్చి ఆత్మలింగ రూపంలో నా నగరంలో ఉన్నావనుకో, నన్ను రక్షించడం మాని నీ భార్య రక్షణలో పడతావు, కాబట్టి నువ్వు ఒంటరిగా రావాలని కోరదాం అనుకున్నాడు. కానీ నారిక మీద నుంచి ఇంకా మాట రాలేదు. ఈలోపు శ్రీ మహావిష్ణువు తన మహామాయని ఈయనలో ప్రవేశపెట్టాడు. వైష్ణవ మాయ అది వాడి మనస్సులోకి వెళ్ళిపోయింది, దాంతో నారిక మడతబడిపోయింది, వాడు అనుకున్న కోరిక బయటికి రాలేదు. వాడికి ఎదురుగుండా పార్వతి కనపడింది. ఎప్పుడు అమ్మని చూస్తే జగన్మాత అని దండం పెట్టేవాడండి వాడు, అంత అమ్మవారి భక్తుడు వాడు కూడా. అయ్యవారు ఎంతో, అమ్మ కూడా అంతే కదా. ఓ చోటకి వెళ్ళాక అయ్యవారికి నమస్కరించి అమ్మవారికి నమస్కరించకపోతే అంతకంటే పాపాత్ముడు ఇంకోటి ఉంటాడా, వాడికి అసలు శుభం కలుగుతుందా? కానీ వైష్ణవాయి వల్ల ఆ అమ్మవారు ఆ పూట అపూర్వ సుందరి కింద దర్శనమిచ్చిందిట. వీడికి మతిపోయింది, ఎంత అందం ఎంత అందం అనుకుని అమ్మవారి పక్కనే తానున్నట్టు ఊహించేసుకుని, నేనే శివుణ్ణి, నా పక్కన లంకేశ్వరుడి పక్కన ఈవిడ లంకేశ్వరిగా ఈశ్వరి ఈశ్వరులుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఈశ్వర నువ్వు ప్రసన్నుడివైతే సఫలం కురుమే కామం త్వామహం శరణంగత. నా కామం తీర్చు, అక్కడ కామం అంటే కోరిక, పైకి నా కోరిక తీర్చని ఒక అర్థం, కామం అంటే మరో అర్థం ఎలాగో మీకు తెలుసున్నది. నువ్వు నా ఎడల ప్రసన్నుడివైతే నా కామమును తీరుస్తావంటే తథాస్తున్నాడు శివుడు. మాట తప్పకూడదు సుమా, నేను మాటిస్తే తప్పని ఒట్టన్నాడు ఆయన. నీ భార్య నాకు ఇచ్చి నాకు పెళ్ళంగా అన్నాడు. ఒరే రావణ, పోయే కాలం కోరిక కోరతావేమిట్రా, ఆవిడ జగన్మాత అన్నట్ట. జగన్మాతే కానీ నీకు భార్యగా, నేనే జగదీశ్వరుణ్ణి, ఆవిడ జగదీశ్వరి, ఇప్పుడు ఎంత బాగుంటుంది. పైగా నీ దగ్గర ఏం బాగుంది పార్వతి చూస్తే, నువ్వెంతసేపు బూడిద పూసుకుంటావు, పాములు వేసుకుంటావు, జటాచోటాలు ధరిస్తావు, గిరదాలు చుట్టుందా నీకు, ఉన్న నాలుగు వెంటుకులు చూడు నన్ను ఇలా ముందుకు దూకుని చక్క రంగేసుకుని ఎలా ఉన్నాను, మంచి నా నగలు చూడు, నా పరాక్రమం చూడు, నా శక్తి చూడు. నా పక్కనుంటే పార్వతీదేవి శోభిస్తుంది, కానీ నీలాంటి భిక్షుకుడి పక్కన ముష్టాడి పక్కనుంటే ఆవిడికి సంతృష్టి లేదు, ఉట్టి ముదనష్టి తప్ప. నా మాట విని నాతో పంపి అన్నాడు. ఆవిడిని పట్టుకెళ్ళి భరిస్తానంటే నీ ఇష్టం పట్టుకుపోనాడు ఆయన. ఆవిడికి మతిపోయింది, నా భర్తతో వెళ్ళి వరం ఇవ్వకుండా అడ్డుకుందామని ఆవిడొచ్చింది, ఈ వీడు కండకావరంతో వరం కోరేశాడు ఆవిడ్ని, ఇదేవి శివుడు అనుకుంది. యామండి స్వామి ఎంత అన్యాయం చేస్తారంటే, పార్వతి నేను నీ భర్తని, నీకు ఏమాత్రం పాతివ్రత్యం మీద గౌరవం ఉన్నా మారు మాట్లాడకుండా వెళ్ళిపో అని మాయమైపోయాడు. ఇంకెవడికి తిరుగులేదు. ఈసురోముని బయలుదేరిందిట. దేవి నేను ముందు నడుస్తూ ఉంటే నా వెనక నువ్వురా, టీవీగా విడదాం, లంకా నగరంలో నా సామ్రాజ్యంలో సింహాసనం పక్కన నిన్ను ప్రతిష్ఠించుకుని సుప్రతిష్ఠ పొందుతానన్నాడు వాడు. పాప అమ్మవారి తలంచు బయలుదేరి వెంటనే విష్ణువుని మనస్సులో తలుచుకుంది, ఇదేమిటయ్యా భగవంతుడా రక్షించమని నేను మా ఆయన వెనక తొలొస్తే ఇలా జరిగింది. నీవే మానవ దేవతాదిక సురానీకంబు సృష్టింతు దేవా నన్నిటు కోరుకొంచుకొనియన్ దేవారీ. దేవా సమస్త లోకాలని సృష్టించిన వాడి, దేవతలకి మానవులకి అందరికీ మూలకారకుడివి, నీకు మొరపెట్టుకుంటున్నాను. ఈ దుర్మార్గుడు దేవారి, దేవతల శత్రువు, నన్ను కోరుకుని పట్టుకుపోతున్నాడు. నువ్వేం చేస్తావో, నీవాయత్నము భగ్నము పునరూపం నిక్కంబు నారాయణ, నీవా ప్రయత్నాన్ని భగ్నం చేసి నన్ను కాపాడు అంది. అనగానే స్వామివారు పైనుంచి కనిపించి, నీకేం కంగారడకమ్మా, వాడు ఆ కోరుకోవడం వాడి పోయే కాలం అని ఒకసారి చెయ్యూపు వెళ్ళిపోయాడు. ఈవిడ కొంచెం ధైర్యం వచ్చింది. ఈలోపు నారద మహర్షి ఎదురుబడి, రావణ శివుడి కోసం తపస్సు చేసావు కదా, చేశాను, ఆత్మలింగం దొరికిందా, ఆ ఆత్మలింగం ఏంటి, ఆత్మానందమే దొరికిందన్నాడు వాడు. ఈ నారదుడు వస్తూ ఉంటే ఎందుకు వాడికి అనుమానం వచ్చింది, అందుకని పార్వతిని, ఆ వస్తున్నవాడు నారదుడు బ్రహ్మచారి, వాడు కొంప ముంచేస్తాడు వీడు దొంపతేగా, ఆ పక్కనే పొదల్లో దక్కో, వాడిని పంపేస్తాను ఏదో రకంగా కబుర్లో పెట్టి, వాడు వెళ్ళాకరా అని లోపల దాచాళ్ళండి. అందుకని పార్వతి వెనకలేదు. ఆత్మలింగం తెస్తానన్నవాడు విని మాటల్లో ధ్వని వినబడుతోంది, ఆత్మానందం అంటావేమిటన్నాడు. బ్రహ్మచారి, నీకు ఆత్మానందానికి ఆత్మలింగానికి తేడా లేదు, అసలు లింగం అంటే నీకేం తెలిసేపో అన్నాడు ఆయన. అదేమిటే శివలింగాన్ని పూజించిన వాడిని నేను కూడా నాకు తెలియపోవడం ఏమిటన్నాడు. మారు మాట్లాడకుండా వెళ్ళిపో అన్నాడు. వెంటనే నారదుడు వెళ్ళిపోతాడా, నారద ఆత్మలింగం బదులు ఆత్మానందం పొందానని నువ్వు అంటున్నప్పటి నుంచి మనవడా నాకెందుకో నీ మీద కొంచెం అనుమానంగా ఉంది. కైలాసంలో పార్వతి లేదంటున్నారు నిజమేనా అంటే నేను కర్ణాకర్ణిగా విన్నానన్నాడు రావణాసురుడు. కర్ణాకర్ణిగా వినడం ఎవడో దుర్మార్గుడు, భక్తుడయ్యి పార్వతిని కోరుకున్నట్టన్నాడు ఈయన. మరొకడెవడైనా పార్వతిని కోరుకుంటే వాడి తలకే 100 చెక్కలు చేయను అన్నాడు నారదుడితోటి రావణాసురుడు. మీకు ఈ సంభాషణలో చమత్కారం ఉంటుంది. అది మరొకడెవడైనా పార్వతిని కోరుకుంటే వాడి తల 100 చెక్కలు చేస్తానన్నాడు ఆయన. మరొకడెవడైనా అంటున్నావు కొంపదీసి నువ్వు గాని కోరుకున్నావా అన్నాడు ఆయన. నారదా నన్ను అనవసరంగా ఏం చేశానో నా నోటితో చెప్పిస్తున్నావు, కమిట్ చేయటం అంటారు దీన్ని, మాట్లాడకుండా వెళ్ళిపో అన్నాడు ఆయన. కాదులే, నిజం చెప్పే మనవాడు ఇక్కడ దాకా వచ్చాక నువ్వైనా నేనైనా ఒకటి, మా మనవడి ఎందుకంటే పులస్త్యుడు బ్రహ్మ మానసపుత్రుడు, ఈయన బ్రహ్మ మానసపుత్రుడు అంటే పులస్త్య ప్రజాపతి ఈయనకి ఏమవుతాడు, తమ్ముడు అవుతాడు, తమ్ముడు కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు ఈయన, కాబట్టి పులస్త్యుడి మనవడు ఈయనకి మనవడే, అందుకని నారదుడికి ఈయన మనవడు అవుతాడు వరసడికి. సరే తాతయ్య చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, నిజం చెప్పేస్తున్నాను, పార్వతీదేవి సౌందర్యానికి మెచ్చుకుని ఆవిడని కోరుకున్నాను అన్నాడు. ఓరిని పోయే కాలం మండిపోను, పార్వతిని కోరుకోవటం ఏంటంటే నువ్వు అలాగే మాట్లాడుతావు, పోయే కాలం ఏంటి, వచ్చే కాలం ఆవిడ నా వెంట అన్నాడు. ఏది నేను కూడా చూస్తాను. నారదుడు అంటే మాటలు కాదు, ఎంత జాగ్రత్త పడ్డాడో తెలుసా, రావణ శివుడు మహామాయావి, పోను ఆయన మంచివాడు, వరం ఇద్దామనుకున్న దేవతలు విష్ణువు ఇంకా మాయావులు పార్వతిని నీకు ఇచ్చినట్టిచ్చి మోసం చేశారేమో అన్న అనుమానం. శివుడు అంత తొందరగా తన భార్య పార్వతిని పంపించి ఉండడు, ఏది ఆవిడ పిల్ల అన్నాడు. నువ్వు బ్రహ్మచారి, నువ్వు ఆవిడ చూసావంటే నాకు పోటీ వస్తావేమో అంటే, నేను నీ అంత గొప్పవాడి కాదులే పిల్ల అన్నాడు ఈయన. పొదలోంచి, దేవి ఈ నారదుడు నిన్ను పార్వతి అని నమ్మడం లేదు, నువ్వు పార్వతి అని ఇతనికి చూపించు, ఇలా రా అన్నాడు ఆయన. ఆవిడ పార్వతి పొదలోంచి వస్తూ ఉంటే ఈయన వెంటనే ఏం చేశాడు, జయ మహాకాళి అన్నాడు. అమ్మవారికి ఒక లక్షణం ఉంది, ఏ నామంతో పిలిస్తే ఆ రూపంతో ప్రత్యక్షం అవుతుంది, అది ఇంకెవరికీ తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసు. పార్వతి అనలేదు, జయ మహాకాళి, భద్రకాళి నమస్తుభ్యం, మహాకాళి నమోస్తుతి అనగానే ఒక్కసారి మహాకాళి నమోస్తుతి అన్నాడుగా. అప్పటి వరకు అందంగా ఉన్న పార్వతీదేవి భయంకర మహాకాళిగా మారిపోయింది. మహిషాసురుడు శంభనిసుముడు ఇటువంటి వాళ్ళని చంపేటప్పుడు ఏ భేకరాకారంతో ఉంటుందో, పెద్ద నాలుకతో నల్లని ముఖంతో, మషీవర్ణమభూత్త, నల్ల శిర, మషి అంటే మసి అన్నమాట, శిరారంగులో వచ్చేసింది శ్యామల వర్ణంలోకి, పెద్ద సోలం వెయ్యి చేతులు కత్తులు అట్టహాసంతో అంటూ, రావణ నువ్వు రాక్షసుడివే కాక తెలివి తక్కువ వాడివి కూడా అనుకుంటాను, అందుకే ఇంత శరీరం పెరగడం కాదు, దిక్కుమాల శరీరం పెరిగిన వాడికి తెలివి